அவித்யானாமந்தஸ்திமிர்மிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தோஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்துவம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிம் அதர்க்யும் த்ரைபுரம் மககா. சமஸ்த சன்மங்களானு சந்து சாலா சாமான்யமைன பதம் கிந்த கனபடி அர்த்தம் தெரியக்குண்டா இப்பந்தி பெட்டே பதம் சாதன. அனுக்ஷணம் சாதன அண்டே ஏமிட்டி அனி பிரசனிஸ்தும் உண்டாரு பக்துலேன் வாழ்லு. துக்கமையமையின ஜீவிதான் சுகமையன் சேசுகோவடானிக்கி தான் எவடு எக்கண்ணும் சொச்சாடு செவருக்கு எக்கடுக்கு வெள்ளாலி இட்டுவன்டி ஜன்ம எந்துக்கு வந்து ராக்குண்டா உண்டாலே ஏன் செய்யாலனே ஒரு பிரயத்னமே சாதன. பரபிரம்மானந்தான் பொந்தாலி அனே பிரயத்னானிக்கு சாதன அனு பேரு. இப்படி மனம் ஆனந்தம் பொந்தடம் லேதா மல்லி கொத்தகா ஆனந்தம் கோசம் வெத்தகடம் ஏமிட்டி அனி இங்கோ பிரச்சன. இப்படி கூட ஆனந்தம் பொந்துத்துனோம் அனுக்குண்டோம் ஈ ஆனந்தம் சாஸ்வதங்க லேது காபட்டி ஆனந்தம் அண்டல்ல. ஆனந்தம் அண்டே ஒக்கசாரி பொந்தின் தர்வாத இக மல்லி துக்கம் ராது, துக்க ராஹித்ய ஸ்திதிரி ஆனந்தமு அண்டார். இவாள மனக்கு ஏதோ ஒரு சமயம் சுகமு துக்கமு துக்கமு சுகமு ஈ ரெண்டு ஒகதான் தர்வாத வஸ்துனாய் காபட்டி சாஸ்வதானந்தம் லேது. சாஸ்வதானந்தம் லேனந்த காலம் தானிக்கோசம் வெதகடமே, ஆ வெதகடமே சாதன. தேனி துவாரா பொந்துத்தமோ அதே சாதன. அண்டே லௌகிக பிரபஞ்சம்லோனி வஸ்துவுலன்னி கூட அண்டே பஞ்சபூதால வல்ல ஏற்படின ஏ வஸ்துவைனா சுகமு இச்சினட்லு இச்சி துக்கமே இஸ்தோந்தி. சாஸ்வதமுக ஆனந்தம் இவ்வகலிகேது ஏமிட்டி அண்டே அது பகவத் ஸ்வரூபாணி பொந்தடமே. ஆ பொந்தடானிக்கு மொட்டமொதட விடிச்சுபெட்டவலசிந்தி தமோகுணம், ஆ தர்வாத ரஜோகுணம், ஈ ரெண்டின் விடிச்சுபெடுத்தே திரிகுணாத்தீத ஸ்திதி க்ரமங்க வஸ்துந்தி. சத்வகுணம் கூட சிவருக்கு மல்லி ஜன்மெத்தடானிக்கு உபயோகப்படுத்துனப்படிக்கீ முந்து திரிகுணமுலு லேகபோதே சரீரம் உண்டது கனக சாலா ஸ்வல்ப தமோகுணமு ஸ்வல்ப ரஜோகுணமு அதிகபாக சத்வகுணமு கலிகி மானவுடு பிரவர்த்தி சரீரம்லோ உன்னந்த காலம் துக்கம் பெத்தகா அனிப்பிச்சதட. தமோகுணம் அண்டே ஏமிட்டி, ரஜோகுணம் அண்டே ஏமிட்டி. எக்கூகா மன சரீரானிக்கு சுகம் காவாலனே கோரிக்கை வஸ்தோந்தே துக்கான்னி தட்டுக்கோலேனி ஸ்திதி சரீரம் பொந்துதோந்தே நிதிர எக்கூகா உண்டே சுருக்குகா பரிச்சயடானிக்கு இஷ்டம் லேதே சாஸ்திரமுலோ செப்பின பனுலு செய்யராது அனி மனசுக்கு அனிப்பிஸ்தோந்தே அது தமோகுணம் அன்னார். தெல்லவாரதம் லெவமனி சாஸ்திரம் செபித்தே ஆ எந்தகண்டே தொம்மிதிக்கு லேச்சின ஒகட்டே ஏழுக்கு லேச்சின ஒகட்டேன நீக்கு அனுப்பிச்சிந்தே தமோகுணம். தரச்சுகா நிதிரொஸ்தோந்தே சகஜங்க நிதிர எப்படி பாகா அலிசிபோயினப்படே சரீரானிக்கு ராவாலி. ராத்திரியంత கஸ்தி காசினட்டுவంటి வியక్తికి பகல் நிதிர ராவడంలో தப்பு லேது. காணி லேவடமே பதின்டிக்கு லேச்சி மல்லி திண்டி தின்ன வெంటనే நூ நிதிரபோతున్నావంటే உபன்யாசம் வின்ட்டுனப்படு குர்ச்சிலோ குர்ச்சோகானே குறுக்கு வந்தே இது தமோகுணம். பகவத் சம்பந்தமான விசேஷములు வினகானே குறுக்கு வந்துட்டு சாலா மந்திக்கு. புஸ்தகம் சேத்தோ பட்டுக்கிட்டே வந்துதே அதேமிட்டோ தெரியாது நாக்கு குறுக்கு அன்னாரே வாழ் தமோகுண பிரதானுலு அன்னார். பகவத்கீதோ பாகவதமோ இங்கோ குருச்சரித்திரோ அலா மொதல் பெட்டகானே நீக்கு நிதிர எந்துக்கு வந்துதே அது நீ மனசுக்கே பட்டடம்லா. பட்டடம் லேதே நீ புத்தி சாத்விக லட்சணமுன்னு அங்கீகரிச்சடம் லேதன் அர்த்தம். சரீரம்ல கொன்னி ரகால இன்ஜெக்ஷன்ல செய்யகானே బాగా పొక్కులు వచ్చేస్తాయి. అందుకే ముఖ్యంగా పెన్సిలిన్ లాంటి ఇంజెక్షన్లు చేసే ముందు డాక్టర్ గారు ఏమంటారంటే, మీకు ఎప్పుడైనా అలవాటు ఉందా, మీకు పడుతుందా పడదా అంటారు. కొన్ని మందులు కొన్ని శరీరాలకు పడవు, అలాగే సత్వగుణం ఎక్కువ మందికి పడదు. పడకపోవటం వల్లే సాత్విక లక్షణాల గురించి చెప్పేటప్పుడు తక్కువ ఉంటారు, పనికి వాళ్ళని చెప్తే లక్షల మంది ఉంటారు. ఏదో పిచ్చిపాట పాడితే జనమంతా ఊగిపోతారు. పొద్దునుంచి సాయంకాలం దాకా బొంతఃపురం సీరియల్ చూడమంటే కళ్ళు అలా గుడ్లప్పగింతికి చూడగలిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే తమోగుణం రజోగుణం ఉంది కనుక. అదే భగవత్ సంబంధమైన విషయాల్లో శరీరమునకు నిజమునకు మనస్సుకి ఆనందం ఇచ్చే విషయాల్లో చెప్పేటప్పుడు కొద్దిగా తక్కువ మంది ఉంటారు. కారణం ఎందుకంటే జ్ఞానం తక్కువ మందిలో ఉంటుంది కనుక. అందుకని ఏం చెప్పారంటే, భగవత్ సంబంధమైన విశేషములు శరీరమునకు ఎక్కడం లేకపోతే మనస్సు అంగీకరించకపోతే నిద్ర వస్తోంది అన్నారు. నీకు నచ్చకపోవటమే పడకపోవడం అంటే. ఇంకా రజోగుణం లక్షణం ఏమిటి, తొందరగా కోపం రావడం, తినరాని పదార్థముల మీదకి కారము ఆమ్లము ఇటువంటి పదార్థాల మీద ఆసక్తి ఎక్కువ కలిగి ఉండడం, దీన్ని ఏమన్నారు రజోగుణం అన్నారు. రజోగుణం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి, అన్నిటికంటే చిర్రున కోపం వస్తుంది, ఎక్కువ నిద్ర మూర్ఖత్వం ఎవరి మాట వినకపోవడం తమోగుణం. తమోగుణ ప్రధానులు ప్రాణం పోయినా ఇంకెవరి మాట వినరు, మీరు ఎన్నైనా చెప్పండి నేను ఇంతే అంటాడు. తమోగుణ ప్రధానులు తరచుగా అలసత్వం అంటే సామరితనాన్ని ఇష్టపడతారు. తమోగుణ ప్రధానులకి వ్యసనం ఎక్కువ ఆకర్షిస్తుంది, తొందరగా వ్యసనములు పట్టుబడుతున్నాయంటే వాడు తమోగుణ ప్రధానుడు. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, తమోగుణం అంటే పెద్ద భయపడవలసిన అవసరం లా, తమస్సు అంటే చీకటి, నిన్ను చీకట్లోకి నెట్టేస్తోంది, నీ మనస్సుని నీ శరీరాన్ని ఎందుకు పనికిరాని మార్గంలోకి నెడుతోంది. ఆ నెట్టే గుణములలో మొదటిది ఎవడి మాట వినకపోవటం, మూర్ఖత్వం అన్నమాట. రాక్షసులందరూ తమోగుణ ప్రధానులు ఎక్కువ, అందుకే వాడు ఎన్ని చెప్పినా విష్ణుద్వేషం, ఎన్ని చెప్పినా దైవద్వేషం, యజ్ఞాలు వద్దంటాడు, సత్కర్మాచరణ వద్దంటాడు, భాగవత కథలు వద్దంటాడు, మొండి పీరుగులు అన్నమాట. వాడు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళకి, అంతక తప్ప ఇంకోటి వినరు, అన్నీ విన్నట్టు వింటారు కానీ మళ్ళీ వాడు చేయవలసిన పనే చేస్తాడు. వారికి నిద్ర ఎక్కువ ఉంటుంది, వ్యసనములు ఎక్కువ ఉంటాయి. ఈ వ్యసనములు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ రాక్షసులు అన్నారు. 24 గంటలు మద్యపానం ఇష్టపడుతున్నాడు, అందుకే వాడు రాక్షసుడయ్యాడు. 24 గంటలు మొండి వాళ్లే ప్రవర్తిస్తాడు, అందుకే వాడిని తమోగుణ ప్రధానుడు కనుక దానవుడు అన్నారు. దైత్యుల లక్షణం, దైత్యులు అనేవాళ్ళు పుట్టుకతో వచ్చేవాళ్ళు కారు సుమా, జన్మ వల్ల ఎవడు రాక్షసుడు కాడు, జన్మ వల్ల ఎవడు ఇంకో దేవత కాలేడు. దేవత అయినా అవ్వచ్చు, దానవుడైనా అవ్వచ్చు తన ప్రవర్తనతోటి. అందుకని తమోగుణ ప్రధానములైన లక్షణములు కలిగిన వారందరినీ కూడా దానవులు అన్నారు. కొంచెం మధ్యజాతి వాళ్ళు యక్షులు రాక్షసులు, దానవులు వేరు రాక్షసులు వేరు, వెళ్ళి ఇందులో కొద్ది తేడా ఉంది. వీళ్ళు రజోగుణ ప్రధానులు ఎక్కువ, అహంకారం ఎక్కువ ఉంటుంది, ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనుకుంటాడు వాడు. వీడికి కూడా మొండితనం ఉంటుంది, వీరికి కొంచెం కారము మొదలైన పదార్థాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సత్వగుణ ప్రధానులు ఏం చెప్పినా వింటారు, విన్నదానిలో ఏది మనకి పొరుకొస్తే అది చేస్తారు. పెద్దలు మనకి ఏం చెప్పారంటే, ఎవరైనా ఏదైనా చెబితే తొందరపడి వినను అనుకో, వినదగుని ఎవ్వరూ చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి, కానీ వినినంతనే వేగపడక వివరింపదగును, విన్న వెంటనే కంగారు పడకూడదు. అందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తలో అభిప్రాయం చెబుతాడు, ఒకడు వచ్చేమో అది చెప్పండి అంటాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పండి అంటాడు, ఏం విన్నా వింటాం మేము, కానీ మేమేం చెప్పాలో అదే చెబుతాం. మాకు ఒక ధర్మం ఉంటుంది, ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఇది చెయ్యాలనే సంకల్పం చేస్తాం, అది సబుద్ధి, ఇది జ్ఞానబుద్ధి. మధ్యలో 5 నిమిషాలకు ఒకడు వచ్చి నువ్వు ఇవాళ ఇది చెప్పు, రేపు పొద్దున ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పంటే ఇవన్నీ చెబితే చివరికి వీడు చెప్పేది పోతుందన్నమాట. పద్మాకర గారికి కీర్తి తన సబుద్ధితో పురాణములు చెప్పడం వల్ల వచ్చింది తప్ప ఇతరుల సలహా వినడం వల్ల రాలా. ఇతరుల సలహా వినాలి, అది ఎప్పుడు ఎంతవరకు అవసరం అదే, కానీ చెప్పేటప్పుడు తన స్వలక్షణం పోకూడదు, అది అస్తిత్వం కోల్పోకూడదు, ఇది నియమం. సత్వగుణ ప్రధానుడైన వాడు విష్ణు అని ఎందుకన్నారంటే, అందరినీ దగ్గరికి చేరదీస్తాడు, అందరివి వింటాడు, కానీ ఆయన జ్ఞానము ఎంతవరకు ఉపయోగపడుతుందో అలా పనిచేస్తాడు. ధర్మరాజు అందుకు రాజయ్యాడు, ఇతరుల పొగడ్తలకి లొంగిపోవడము, తెగడ్తలకి కృంగిపోవడము చేసి ఉంటే ధర్మరాజు గారు అజాతశత్రుడు అయ్యేవాడు కాడు, మనకి రాజు అయ్యేవాడు కాదు. మనం మొదటి రోజే చెప్పుకున్నాం కదా సాధకులు ఎలా ఉండాలి అంటే, ఆచితూచి ఆలోచించి ఒక పని మొదలుపెట్టాలి. మొదలుపెట్టాక ఇంకా ఎవరు చెప్పినా లెక్క చేయకుండా ఆ పనిని పూర్తి చేయాలి. ఇటువంటి వాళ్ళని ఉత్తములు అంటారు. అంటే ఆలోచన చేసే మొదలు పెట్టాలి, మొదలు పెట్టేటప్పుడే ఆలోచన చేయాలి. ఆలోచించి మొదలు పెట్టాక మధ్యలో వెనక్కి వస్తే అతో భ్రష్ట అంటే అటు భ్రష్టుడు అవుతావు, ఇతో భ్రష్ట. సముద్రం ఈదడం మొదలెట్టాం, సగం దూరం వెళ్ళావు, ఇప్పుడు వెనక్కి వస్తే ఎంతో ముందుకెళ్ళినా అంతే. కాబట్టి వీడు ఇంక వెనక్కి వచ్చే ఉపయోగం లేదు. ఇల్లు కట్టడం మొదలుపెట్టాడండి, పిల్లర్స్ వేశాడు, స్లాబ్ వేశాడు, ఇక్కడికి వచ్చాక ఇంక ఆపేద్దాం, పడగొట్టి కొత్తది కడదాం అంటే మొత్తం నాశనం అవుతుంది. ఇంక అక్కడ దాకా రాకూడదు, వచ్చావు కాబట్టి కష్టపడైనా దాన్ని కొనసాగిస్తే కనీసం నీ అప్పులు తీరడానికి కొంపైన అమ్ముకోవడానికి ఉంటుంది. ఏమీ లేకుండా వదిలేస్తే పిచ్చవాళ్ళు ఏంటంటే తమ శక్తి చూడకుండా ఫౌండేషన్ మొదలుపెట్టి పిల్లర్ చేస్తారు, ఇక ఆ తర్వాత స్లాబ్ వేయడు. ఇంతవరకు ఖర్చు పెట్టిన ఈ 4 లక్షలు దండగా, ఇది అమ్ముదామంటే కొండవడు, ఇంచేత వీడి బుద్ధి కాబట్టిది, అమ్మలేడు ఉండలేడు, ఉన్న డబ్బు పోయింది, బ్రతకడానికి ఎందుకు పనికిరాడు, ఇదన్నమాట అజ్ఞానము అంటే. అందుకని ఒక పని చేసే ముందే బాగా ఆలోచించాలి. ఆలోచించి అందులో అడుగు పెట్టాక ప్రాణం పోయినా ఆ పని అవ్వకుండా వెనక్కి రాకూడదు. ఇది ఉత్తముల లక్షణం, సాత్వికుల లక్షణం. శరీరము మీద భ్రాంతి, మనస్సులో భ్రాంతి, ఈ రెండూ విడిచిపెట్టిన వాళ్ళని ఉత్తమ సాధకులు అంటారు. గోపికలకు ఆ సాధన ఉంది. కృష్ణుడు పరమాత్మని గ్రహించారు, ఆయన శరీరము ఒక ఉత్తమ దివ్య శరీరం అని గ్రహించారు. ఆయనలో ఉన్నది సామాన్యమైన జీవాత్మ కాదు, సర్వాంతర్యమైన పరమాత్మని కనిపెట్టారు. అందుకే ఎవరు చెప్పినా ఆఖరికి కృష్ణుడు కూడా పిచ్చాన ఆ వెంట పడతారేమిటంటే, మాకు నిజంగా పెచ్చే నువ్వు యశోద పుత్రుడివి అన్నారట. ఆ మాట అన్నారంటే వాళ్ళు ఎంత జ్ఞానంతో ఉన్నవాళ్ళు, సామాన్యులైతే అనలేరు. సామాన్యులైతే ఆ ఈయన కూడా యశోదాపుత్రుడేలే అనుకుంటారన్నమాట. అది స్థాయి అంటే దానికి సత్వజ్ఞానము అని పేరు. ఈ సత్వగుణం ఉన్నవారు శరీరం ధరించినా శరీర మమకారం ఉండదు, శరీరం విడిచిపెట్టినా విడిచిపెడుతున్నామనే బెంగ ఉండదు, మళ్ళీ ఈ శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందగలుగుతారు. అటువంటి వాళ్ళని సాత్వికులు అన్నారు. ఇది లేనంత వరకు నీకు కర్మబంధం ఉంటూనే ఉంటుంది. ఈ కర్మబంధం వల్ల మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటావు. తనువులు పెక్కయిన చెడవు తన కర్మంబుల్, ఎన్ని జన్మలెత్తినా నీ కర్మ మాత్రం నిన్ను విడిచిపెట్టదు. కర్మములు అంత తేలిక విడిచిపెట్టవు గనక ఎన్ని జన్మలైనా వెంట వస్తూనే వస్తూనే ఉంటాయి. మళ్ళీ పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. అదే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన గొప్ప రహస్యం ఇదన్నమాట. ఈ క్రోధం అనేది శరీరాన్ని మరిపించే లక్షణం. క్రోధం అంటే ఏమిటి అని వశిష్ఠుణ్ణి శ్రీరామచంద్రుడు యోగ వాసిష్ఠంలో అడిగాడు. అది వశిష్ఠ గీత అని కూడా అంటాం కదా. అందులో ఏమన్నాడు, అసలు క్రోధము లక్షణం ఏమిటి, క్రోధం ఎందుకు పుడుతుంది? అదే భగవద్గీతలో నిన్న కొంత మనం క్లుప్తంగా ప్రారంభించుకున్నాం. ఒక వస్తువుని చూచినప్పుడు ఈ వస్తువు మనకి కావాలనే కోరిక కలిగితే ఆ కోరికయే క్రోధంగా పరిణమిస్తుంది. కాబట్టి ముందు వస్తువుల మీద వ్యామోహమే ప్రమాదము. వస్తువుల మీద కాదు, ఆ వస్తువుని ఇచ్చిన పరమాత్మ మీద ఉండాలి వ్యామోహం. మనకు కావలసింది గురువుల మీద, దైవం మీద వ్యామోహం ఉండాలి. పనికి మాలిన వాటి మీద, ఈ కుర్చీల మీద లేకపోతే ఇంకొక వాహనాల మీద ఉండే వ్యామోహం ఉపయోగల్లా. జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు. అని అడిగితే జరిగేదాన్ని చూడడం, ఇది కావాలి అని ఎవరిని కోరకపోవటం. సాధకుల్లో ఉత్తమ సాధకులను ఉంటారు. ఉత్తమ సాధకులు అంటే ఏమిటో తెలుసా, కష్టాలున్నా సద్గురువుల్ని కానీ దేవుణ్ణి కానీ ఇది కావాలని కోరరు. పరమాత్మ నిష్కామంగా నీకు సేవ చేస్తాం, బాధ్యత నీది అంటారు. వీళ్ళని తెలియక వాడికి మొరపెట్టలేదు కాబట్టి నీ కోరిక తీర్చలేదు అనుకుంటారు సామాన్యులు. సామాన్యులు ఇది కూడా తప్పేం లేదు, దేవుడి దగ్గర చెప్పుకోవడం తప్పనలా, గురువుల దగ్గర దేవుడి దగ్గర నీ కోరిక వెలిబుచ్చడం తప్పని శాస్త్రం అంటలేదు. కానీ ఇది ప్రథమ స్థాయి. ఉత్తమ స్థాయిలో ఇక ఏమీ చెప్పడవాడు మౌనం అన్నమాట. అలా కూర్చుంటాడు, కూర్చుని యథాయోగ్యం తథాకురు, నేను దేనికి అర్హుడనో అలా చెయ్యి, నాకేది మంచో నాకు తెలియదు, నువ్వే చేసి పెట్టు పరమాత్మ అంటాట. ఇలాంటి సాధకులు ఉంటారా? ఉంటారు. ఎక్కడుంటారు? పూర్వం తెలియక అడవుల్లో ఉంటారని వారు. అడవుల్లో కాదు, మన పక్కనే, మన ఇళ్లలోనే, మనతోనే ఉంటారు, మనం గుర్తించలేమంతే. సాధకుల కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. పొద్దుటి పూట వచ్చే వాళ్ళందరూ తప్పక సాధకులు అయి ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పొద్దుటి పూట ఉద్యోగాలు ఉంటాయి, పనులుంటాయి, లేదా కొంచెం బద్ధకం ఉంటుంది, ఇంకేవో రకరకాల కారణాలుంటాయి. లౌకిక వ్యాపారం అంతా ఉదయం పూట నడుస్తుంది, సాయంత్రం పూట సహజంగా 5 అయ్యేసరికి ఆ వ్యాపారానికి కాసేపు ఫుల్ స్టాప్ పెట్టచ్చు, లేదా ఉద్యోగానికి సాయంత్రం అయ్యేసరికి విరమణ ఉంటుంది. కాబట్టి అప్పుడు రావడం కష్టం కాదు. కానీ ఉదయం పూట కూడా అన్నీ విడిచిపెట్టి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు తప్పక సాధకులు. అందుకే సాధకులు వేళ్లల్లో లెక్క పెట్టబడేవాళ్ళు ఉంటారట. కొన్ని కోట్ల ఆస్తి కంటే, వ్యాపారం కంటే ఇదే ముఖ్యమనుకుని ఎవడైతే రాగలుగుతాడో వాడు సాధకుడు అన్నమాట. ఈ సాధకులలో కూడా ఉత్తమ మధ్యమ అధమ సాధకులు అని ఉంటారు. అధమ సాధకులు అస్తమాటు కోరికలతో మొదలు పెడతారు, నాకు అది కావాలి ఇది కావాలని. ఇది కూడా సాధనలో ఒక భాగం. మధ్యమ సాధకులు అవసరమైనప్పుడు కోరుతారు, అన్నిటికీ చిన్న చిన్న కోరికలు కోరరు, ఏదో కాస్త కుటుంబాలు అవి కోరుకుంటారు, ధనాన్ని కోరుకుంటారు. ఇంకా ఉత్తమ సాధకులు యథాయోగ్యం తథాకురు అంట, ఉన్నారా అంటే ఉంటారు. యథాయోగ్యం తథాకురు, మా పీఠానికి ఒక గొప్ప శిష్యుడు వచ్చేవాడు, ఎన్ని కష్టాలున్నాయో నేను ఎరుగుదును, పిల్లలతో సమస్య, ధనంతో సమస్య, అన్నీ సమస్యలే, ఎప్పుడూ ఒక్కసారి కూడా నీ గోత్రనామంతో పూజ చేయించమని అడగవేమయ్యా అన్నాను నేనే ఉండబట్టలేక. ఆ శిష్యుడి మీద ఉన్న ప్రేమతోటి, శిష్యుల మీద కొంత స్థాయి కలిగాక ప్రేమ కలుగుతుంది. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా, గురువుగారు ఇంతమంది రోజు మీ దగ్గరకు వచ్చి అది కావాలి ఇది కావాలని కోరుతున్నారు, నేను ఏం కోరను, అయినా నేను కోరకపోయినా మీ మీద ఉన్న నా భక్తే, లేక అమ్మవారి మీద నేను చూపిస్తున్న భక్తే ఏదో తీర్చకపోతుందా, నేను కోరనండి మీరు నన్ను అనుగ్రహిస్తే చాలన్నాడంతే. నాకు ఆశ్చర్యం కలిగింది. 18 సంవత్సరములుగా శిష్యరీకం చేస్తున్న ఆ వ్యక్తి ఒక్కనాడు కూడా తన కుటుంబానికి ఒక్క కోరిక కోరల. వీరిని ఉత్తమ సాధకులు అంటారు. మళ్ళీ ఇవాళ కూడా నేను అలాంటి ఓ సాధకుడిని చూశా, పిలవకుండానే రోజు కారులో తీసుకొచ్చే ఆ పుణ్యాత్ముడి జాతకాలు చూడమని, పిల్లల జాతకాలు చూడమని ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే ఆయన మాత్రం గురువుగారికి తెలియదా, నేనెందుకు కోరాలన్నట్ట. ఇది కూడా సాధనలో ఒక ఉత్తమ సాధనా మార్గం. అది మీరేం కోరకపోయినా మీరు చేసే సేవ వల్ల భగవంతుడు అనుగ్రహిస్తాడు. కోరితే కొంచెం తొందరగా ఏమన్నా 2-3 సార్లు అర్చన చేయొచ్చు, అది వేరే విషయం. కోరడం తప్పని నేను అనను, కానీ కోరకుండా ఉండడం అనేది ఒక ఉత్తమ స్థాయి సాధన. ఈ సాధన ఇవాళ దేశానికి చాలా అవసరం. ఈ ఉత్తమ సాధన వల్ల పునర్జన్మ నవిద్యతే అన్నారు. ఉత్తమ సాధకుడు అంటే వీడు అని వశిష్ఠ గీతలో వశిష్ఠుడు చెప్పాడు సుస్పష్టంగా శ్రీరాముడితోటి. ఎప్పుడైతే నీకు ఈ కోరికలు లేవో, వస్తువులను చూచినప్పుడు వ్యామోహం కలగదు. ఒక కారు మీదో ఇంటి మీదో ఇంకో స్థలం మీదో వ్యామోహం కలగకపోతే క్రోధం రాదు. వ్యామోహం ఉంటే క్రోధం వస్తోంది. క్రోధం ఎటువంటిది, కళ్ళుతో సమానం. కళ్ళు తాగిన వాడు తనను తాను మర్చిపోతాడు కదా. లోపల మరో వ్యక్తి ప్రవేశించగానే ఈ మద్యం అనేది ఇంక వీడు పిచ్చెక్కి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియక శరీరము తన వశము కాకుండా ఉంటుంది. క్రోధం కూడా అంతే. అందుకే కోపం వస్తే నా ఒళ్ళు నాకు తెలియదండి అంటామా లేదా, నేను మనిషిని కాదు అంటున్నాడా లేదా. వీడు మనిషి ఎందుకు అవుతాడు, కోపం వస్తే మనిషి కాదు కాబట్టే కోపం ప్రమాదం. ఒళ్ళు మరిచిపోయే లక్షణమే సమ్మోహం. నిన్న కూడా ఎత్తుకున్నాం ఆ శ్లోకం, దాని కొసమెరిపి వాళ్ళు చూపిద్దాం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం అంటే ఒళ్ళు మర్చిపోవటం. ఆ కోపం వచ్చేటప్పుడు ముఖంలో వచ్చేస్తుంది, ఎందుకు ఇలా అనాలి, నన్నెందుకన్నారు అంటాడు, రెచ్చిపోతాడనమాట. ఆ ముఖంలోకి రక్తం పొంగుకొస్తుంది, మరిగిపోతుంది, లోపలున్న మొత్తం కణాలు చచ్చిపోతాయి, కళ్ళు ఉబ్బిపోతాయి, ఈ చర్మం అంతా వాచిపోతుంది, బుద్ధి నశించిపోతుంది. ఆ విధంగా శరీరాన్ని మరిచి కాసేపు భయంకరమైన క్రూర మృగం అయిపోతాడనమాట వాడు. సమ్మోహం అంటే అది. తన ఒళ్ళు తాను మరిచిపోయి తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలోకి వచ్చేస్తాడు. అప్పుడు పెళ్ళానైనా కొట్టేస్తాడు, కర్ర ఉంటే విసిరేస్తాడు, ఏ మాట అయితే మాటనేస్తాడు. అందుకే క్రోధం కలిగిన వాడు గురువులను కూడా చంపేస్తాడన్నారు. కోపం వల్ల గురుజనానపి సమూర్ఛయతి, గురువులను కూడా తిడతాడు. మీకు సుందరకాండలో చెప్పాడు కదా హనుమంతుడు, ఏమని చెప్పాడు, క్రుద్ధో హన్యాద్గురూనపి. సుందరకాండలో హనుమంతుడు విజృంభించి లంకా నగరాన్ని తగలబెట్టేశాడు. తోకకి నిప్పు పెట్టగానే ఆయనకు కూడా కాసేపు ఔచిత్యం పోయింది, అంతటి జ్ఞానికి కూడా. సీతాదేవిని కష్టపెట్టి నన్ను హింసించి నా తోకకి నిప్పు పెడతారా దుర్మార్గుల్లారా అని అమాంతంగా తోకకున్న నిప్పుతో మొత్తం లంకంతా కనబడిన కొంపకల్లా నిప్పు పెట్టేశాడు. నిప్పు పెట్టాక అప్పుడు లంకంతా కాలిపోయాక అప్పుడు బాధ కలిగింది, భయం కలిగింది. ఎంత పొరపాటు చేశాను,
క్రుద్ధో హన్యాత్ గురువునపి అంటాడు. కోపం వచ్చిన వాడు గురువునపి గురువులను కూడా హన్యాత్ చంపేస్తాడు. కోపం వల్ల ఏం చేస్తున్నామో తెలియక తను గురువులుగా భావించే వాళ్ళను కూడా చంపుతున్నాడు, పతనమైపోతున్నాడు. ఇప్పుడు నాకు గురువు ఎవరిక్కడ? సీతాదేవి. ఆ సీతావల్లభుడు రాముడు. నేను తొందరపాటు తనంతో ఈ లంకా నగరాన్ని తగలబెట్టడం వల్ల లంకలో ఉన్న ప్రతి వస్తువు దగ్ధమైపోయి ఉంటుంది, అందులో సీత కూడా కాలిపోయి ఉంటుంది, చేతులారా నా గురువుని చంపుకున్నట్టు అవలా అన్నాడంటే హనుమంతుడు ఆ కోపం ప్రమాదం ఎంత ప్రమాదకరమైనదో, కోపం వల్ల వచ్చే నష్టం ఎంతో తెలుసుకుని చెప్పాడు. ఒక్కసారి ఔచిత్యం మర్చిపోతేనే అంత బాధ కలిగింది ఆయనకి. ఇంకా అసలు సాధనే తెలియక నిత్యక్రోధులైతే ఏమైపోతారు, నిత్యజాత క్రోధస్మరణులు అంటారు వీళ్ళని. రోజు పుట్టబడిన కోపము కలవారు. లేవగానే కోపం, కాఫీ తాగినప్పుడు కోపం, అన్నం తింటుంటే కోపం, పడుకునేటప్పుడు కోపం, ఆ అంటే కోపం, ఊ అంటే కోపం. ఇది ఎలా ఉంటుందో పరాశర సంహితలో హనుమ చరిత్రలో చెప్పారు. నిత్యజాత క్రోధం అంటే ఏమిటి, సమ్మోహం అంటే ఏమిటి. ఎవరైనా వీడికన్నీ తెలుసు అనిపిస్తున్నట్టు కోపం ఎక్కువగా ఉన్నవాడికి, అందుకని ఆచమనం చెయ్యండి అన్నాడు అనుకోండి పురోహితుడు, అంటే ఆచమనం నువ్వు చెబితే తప్ప నాకు తెలియదు అంటావా అంటట. సహజంగా పురోహితులు పద్మాకర గారి దగ్గరికి వచ్చేనా సరే ఆచమ్య అని వాళ్ళ నియమం అది, అందుకని ఆచమనం చెయ్యండి, 3 సార్లు నీళ్లు పుచ్చుకోండి అని చెబుతాడు. బోర్డు నువ్వు నాకు చెప్పేది ఏమిటంటే అది వాడి వృత్తి. ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యండి అనడానికి బదులు ప్రాణాయామం తెలియదు కనుక వాళ్ళకి వివరం కొందరికి ముక్కు పుచ్చుకోండి అంటాడు. అయ్యి ముక్కు పుచ్చుకోమంటావా, ప్రాణాయామం అంటే తెలియదని మోహం అని వాడి మీద ఎగరద్దు. చెప్పే రీతిలో చెప్పాలి. నేను ఎదిగి ఒక అమాయకుడు ఉన్నాడు నా దగ్గర, ఆయన గురువుగారి పక్కనే కూర్చుని ఎవరు అర్చన చేస్తున్నా ఇలా చేయండి ఇలా చేయండి అని చెబుతాడు. పాపం ఈయనకి ఏం తెలియదు, కానీ చెప్పాలనే ఒక తపన ఉంది. ఆయన చెప్పగానే ఈ పక్కవాడికి మండిపోయేది, ఏ అంటే నువ్వు చెప్తేనే మేము చెయ్యాలా మాకు తెలియదా అని. ఇదన్నమాట భయంకరమైన సమ్మోహము, నిత్యజాత క్రోధ స్మరణం. అవతలివాడు నాకు చెప్పడమేమిటి, ఆ మాత్రం నాకు తెలియదా, అలా అనుకోకండి. ఎంత ఆశ్చర్యం అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేత సాందీపని సంకల్పం చెప్పించి చదువు నేర్పాడు. ఏమి ఎరగని పసిపాపలాగా కృష్ణుడు ఆచమ్య అంటే ఆచమనం చేశాడు. అయువుణ్ నరులుక్కని అక్షరాలు నేర్పేట సాందీపని. ఈ అక్షరములు ఆయన కోడలు సరస్వతీదేవికి ఈయనిచ్చాడు. అక్షరములన్నిటినీ సృష్టించిన విధాత ఆయన, నిజానికి ఆయనకి అక్షరాలు చెప్పాడు. ఆయన చేత రకరకాల వ్యాకరణాలు వల్లి వేయించాడు. ఎప్పుడైనా శ్రీకృష్ణుడు అన్ని విద్యలు నేర్చుకున్న నాకు నువ్వు విద్య నేర్పుతున్నావు ఏమిటి అన్నాడా. నేను కూడా ఇన్ని భాషలలో సహస్రావధానం చేసినా ఎవరైనా పద్యం రాశానంటే ఏ చదువునైనా అని సంతోషంగా వింటాను, ప్రోత్సహిస్తాను. మరీ ఏదైనా చిన్న చితక లోపం అనిపిస్తే దిద్దుతాను తప్ప, అంతేగాని నాకు నువ్వు పద్యం వినిపించడం ఏమిటి, నేను వినిపిస్తే నువ్వు వినాలి కానీ అనకూడదు. అది భగవల్ లక్షణం అంటే. నిత్యజాత క్రోధ స్మరణ ఉంటే ఎవరైనా మనకి చెబితే కోపం వస్తుంది, ఎవరేమి చెప్పినా కోపం రాకుండా శ్రద్ధగా విని అందులో లోపం ఉంటే పట్టించుకోక మంచి ఉంటే స్వీకరించి తద్వారా మన జీవితాన్ని తేజోమయము ఆనందమయము చేసుకునేటటువంటి వాడు ఉత్తమ సాధకుడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అనగా ఎవరు చెప్పినా అందులో ఉంటే మంచి సేకరించడం, ఒకవేళ చెడ్డ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం, ఎవరిలో అయినా సంస్కారం తేవాలంటే ఆ సంస్కారం తెచ్చేటప్పుడు అవతల వాడిని మరీ హింసించకుండా వాడి బాధ పెట్టకుండా సంస్కరించడం, తీవ్రస్థాయిలో ఉంటే అప్పుడు అవసరమైతే కృష్ణుడిలాగా దండించడం, ఇవి చేసినంతకాలం వాడు సాత్వికుడే. అటువంటి వాడికి తొందరపడి కోపము రాదు. కోపం వల్ల సమ్మోహం కలుగుతుందని చెప్పారు కదా, ఒళ్ళు మర్చిపోతాడు. దానివల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తే బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే వీడు సర్వనాశనం అవుతాడు. ఆ నాశన స్థితి లేకుండా చేసుకోవడం కోసమే సాధన చెయ్యాలి. ఇవి ఎలా వస్తాయి? ముందు యుక్తాహార విహారశ్చ, ఆహారం ఉండాలి, తర్వాత విహారం ఉండాలి. ఆహారములో నీ నియమములు నీకుంటే సగం కోపం పోయినట్టే. ఎక్కడ పడితే అక్కడ దొరికిందని ఏది పడితే తినేయకు, పెంట వస్తువులు తినకు, మీకు దానివల్ల అనారోగ్యం కూడా. రోజు ఈ హోటల్ నుంచి తెచ్చుకు తినేసేటటువంటి వాళ్ళ శరీరంలో ఏం ఆరోగ్యం ఉంటుంది అవి ఎప్పటివో తెలియదు. 3 రోజులు ఇడ్లీ కూడా మళ్ళీ చట్నీ చేసి పెట్టేస్తాండి. ఇక అక్కడ
ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేస్తాడు. వాళ్ళకి వ్యాపారం లక్షణం కనుక ఎక్కడ అందులో శుచి ఉండదు, శుభ్రత ఉండదు. జంతువులకి సంబంధించిన ఆహారం తీసుకున్నావంటే ఆ జంతువులలో ఉన్న రకరకాల సూక్ష్మక్రిములు నీ శరీరానికి వెళ్ళి నీ కంఠాన్ని, నీ సకల జీర్ణ కోశాలను సర్వనాశనం చేస్తాయి. అందుకని పవిత్రమైన సాత్వికమైన ఆహారాన్ని సొంతంగా వండుకుని తినడానికి మొదలుపెట్టు. ఇప్పుడు ఎక్కడా కలియుగంలో మనకి ఓపికే లేదు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చి పడిపోయాయి, లక్షల లక్షల జీతం వస్తుంది, ఈ జీతం వచ్చేస్తుంది కాబట్టి ఇక వీడికి వేరే పని చేయాలనిపించదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం తప్పని అండంలా, దాంట్లో కూడా ఉండి చక్కగా కష్టపడి వంట చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అమెరికా వెళ్ళినప్పుడు నాకు వండి పెట్టిన మగవాళ్ళు కూడా ఉన్నారు. నేల మీద కూర్చోబెట్టి ఆకు వేసి వడ్డించి వాళ్ళు కూడా పద్ధతులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా మరిచిపోయి ఒళ్ళు మరిచిపోయి తిరిగేవాళ్ళు ఉన్నారు. వేళకు అన్నం వండుకోవడానికి బద్ధకం కాబట్టి ఎక్కడైనా ప్రతిరోజు సాయంకాలం కర్రీ పాయింట్ అని ఒకటి ఉందిట. వీడి జీవితం అంతా హర్రీ, అందుకని సాయంత్రం అయ్యేసరికి వర్రీ అయిపోయి ఈ కర్రీ పాయింట్ తెచ్చుకుని అన్నం వీలుంటే కుక్కర్లో పెడతాడు, అది కూడా అమ్మేసేవాడు ఉంటాడు. 3 రోజుల క్రితం అన్నం ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మగానే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కుక్కర్లో పెట్టేసి కాసేపు వేడి చేసుకోవడం, ఈ కూరగాయలు తెచ్చుకోవడం, తినడం. దాంతో వీడు ఆ వండేవాడి లక్షణములు వీడి శరీరంలో ప్రవేశిస్తాయి. ఆహారానికి లక్షణం ఏమిటంటే యుక్తాహార విహారములండంలో నువ్వు కష్టపడి వండుకో, పవిత్రంగా తిను, ఎలా పడితే అలా తినకు, నిలబడి తినకు, శుభ్రత లేకుండా తినకని ఎందుకు చెప్పారంటే అన్నం వండేవాడు పదే పదే లాభాలను దృష్టిలో పెట్టుకును, ఇంకేవో బండబూతులు మాట్లాడుతును. సహజంగా వ్యాపారం చేసేవాడికి దృష్టి ఉంటుంది అన్నం మీద. అన్నం వండినంతసేపు వాణ్ణి విండి తిడతాడు వక్కర్లని, లేదా పెళ్ళాన్ని తిడతాడు, వచ్చిన వాళ్ళని తిడతాడు, డబ్బు వ్యామోహాన్ని తలుచుకుంటూ వండుతాడు. ఇప్పుడు ఈ అన్నం తినగానే నీకు ఆ దరిద్రపు లక్షణాలు వస్తాయి.